ब्रह्मणा निर्मितं पूर्वं यन्द्रार्थं अमितौजसा दत्तं सुरपतेः पूर्वं त्रिलोकजयकांक्षिणः। असलु ई अस्त्रं एला वच्चिंदि भूलोकानिकि? ब्रह्मास्त्रं एप्पुडु निर्मिंपबडिंदि? అది రామాయణం చెప్పింది. మొదట్లో బ్రహ్మాస్త్రం లేదు, కానీ ఒకప్పుడు ఇంద్రుడు లోకాలని పాపాత్ముల్ని సంహరించడానికి నాకు ఒక అస్త్రం కావాలి అని బ్రహ్మను అడిగాడు. అప్పుడు బ్రహ్మ యంద్రార్థం ఇంద్రుడి కోసమని మహాతేజస్సు కలిగిన అస్త్రాన్ని నిర్మించాడు, తయారు చేశాడు. ఈ అస్త్రం ఇంద్రుడి కోసం బ్రహ్మ మొట్టమొదట తయారు చేసి ఇచ్చాడనమాట. దీనికి రెక్కల్లో ఎవరుంటారు, అంచు పదును దగ్గర ఎవరుంటారు, పదును దగ్గర అంటే మొన దగ్గర అగ్నిహోత్రుడు ఉంటాడు. ఈ బ్రహ్మాస్త్రాన్ని నిర్మించినటువంటి బ్రహ్మగారు మొన దగ్గర పదును దగ్గర అగ్నిని పెట్టాడు. సూర్యుణ్ణి రెండో అంచు దగ్గర పెట్టాడు. మీరు బాణం చూశారు కదా, బాణానికి ఇటొక మొన ఇటొక మొన మధ్యలో ఒక మొన ఉంటుంది. మధ్యలో అగ్ని, కుడివైపు సూర్యుడు, ఎడంవైపు చంద్రుడు ఉంటారు. ఇంకా సూర్యుడు అగ్ని మొదలైనటువంటి వాళ్ళ తేజస్సుతో ఇది ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. రెక్కల్లో సమస్త దేవతలు ఉంటారు. దీంట్లో రెక్కల్లో సకల దేవతల్ని ఆవాహన చేసి పెట్టాడు. బంగారపు రంగులో వెలిగిపోతూ ఉంటుంది బ్రహ్మాస్త్రం. అది అత్యంత భయంకరమైనది, దానికి తిరుగులేదు. అందుకే బ్రహ్మాస్త్రం అనే పదం చిట్ట చివరకే వెయ్యాలని శాస్త్రం అన్నమాట. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టి విడిచిపెట్టగానే మహావేగంగా వెళ్ళి వాడి వక్షస్థల్లో గుద్దుకుందిట. ఈ వాటి రెండు మూడు సార్లు చెప్తున్నాను వినండి. స వజ్రయవ దుర్ధరుషో వజ్రిబాహు విసర్జిత కృతాంతయవ చావార్యో న్యపతత్ రావణోరసి అని. రావణాసుని వక్షస్థలంలో దిగి వాడిని చంపింది అన్నారు బ్రహ్మాస్త్రం. మరి సినిమాల్లో రావణాసుడి కడుపులో అమృతం కొండ ఉందిట, ఆ కొండ ఉన్నంత వరకు వాడు చావట్ట, వీడు చూసి వచ్చినట్టు లోపల కొండ పెట్టినట్టుగా పొట్ట మీదకి బాణం వేశాడని ఎన్నెన్నో కబుర్లు చెప్పారు. ఎక్కడ రామాయణంలో అలా లేదు. రావణ ఉరసి అన్నారు, ఉరసి వక్షస్థలమునందు. సరిగ్గా వక్షస్థలంలో రాముడు వేసిన బ్రహ్మాస్త్రం వీళ్ళు గుచ్చుకుని బయటకు వచ్చింది. దెబ్బతో వాడు అలా వెళ్ళకిలా పడ్డాడు. వాడి చేతిలో ఉన్నటువంటి అస్త్రం కనబడిపోయింది. రావణాసుడు తెస్తే మీకు ఎంత ఆనందమో. అసలు నాకు ఈ మనస్సులో ఏం కోరుకుంటుందో తెలుసా, ఈ యుద్ధకాండం పూర్తయిన అయ్యి అవ్వగానే వెంటనే అయోధ్యా నగరానికి వెళ్ళి రాముడు దర్శనం చేసుకోవాలి. చాలా తీవ్రమైన కోరిక మనస్సులో ఉండేది. అప్పుడు రామచంద్రుడు అన్నాడు, కంగారు పడకు, ఉత్తరకాండ కూడా అయ్యే సమయానికి నేను అక్కడ రామాలయం పూర్తి చేసుకుంటాను అయోధ్యలో. అప్పుడు ఈ భక్తులందరితో కలిసి వచ్చి దర్శనం చేసుకుందువు కానీ నువ్వు ఒక్కడికి వద్దన్నాడు. అందుకే ఆగిపోయాను. మనందరం కలిసి ఈ రామాయణం పూర్తయిన తర్వాత, ఉత్తరకాండం కూడా పూర్తయిన తర్వాత జయ శ్రీరాముని స్పెషల్ ఎక్స్ప్రెస్ అనే వేయించుకుని వెళ్ళిపోదాం. అసలు రాముడిని తలుచుకుంటే ఆనందం పొందని వాడు బతుకు కూడా బతుకటండి. రామ అనగానే ఎక్కడ లేని బ్రహ్మానందం కలుగుతుంది. రాముడి కథ వింటూ ఉంటే శరీరం గగురుపాటుకు గురవుతుంది. అందుకని రామకథ, రామనామం, రామచరిత్ర ఇవి అత్యద్భుతమైన అమృతాలు. దేవలోకంలో ఉన్న అమృతం కూడా నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. ఆ అమృతం ఏముంది, ఒకడు తాగినవాడు ఎవడో వాడొక్కడే జరామరణాలు లేకుండా ఉంటాడు. కానీ రామకథామృతం కులమంతటిది పవిత్రం చేస్తుంది, మన వంశం అంతా పవిత్రం చేస్తుంది. మనం రామాయణం మొదలు పెట్టి పెట్టగానే మీకు గుర్తుందా, తీర్పు వచ్చింది అయోధ్య గురించి లాస్ట్ ఇయర్. ఆ తర్వాత మధ్యలో కోవిడ్ వచ్చి ఆగినా మళ్ళీ యథాప్రకారంగా మన రామాయణం మనం పూర్తి చేయగలుగుతున్నాం. రావణుడు అవ్యాజ కరుణామూర్తి. ఆయన వేసిన బ్రహ్మాస్త్రం వక్షస్థలంలో దిగబడి రావణుడు కిందపడి చచ్చిపోగానే దేవతలు అప్పటిదాకా బాగా టెన్షన్తో ఏమవుతుందో యుద్ధం అనుకుంటూ ఉన్నారట, కంపించిపోతూ. ఇప్పుడు వాళ్ళు బ్రహ్మానందంతో మీలాగే జై శ్రీరాము అంటూ అరిచి చప్పట్లు కొట్టి పుష్పవర్షం కురిపించారు. దేవతలు వాళ్ళ పనులు వాళ్ళు చేశారు. సూర్యుడు యథాప్రకారంగా ప్రకాశించాడు, వాయువు హాయిగా ప్రవాహం చూపించాడు. అప్పటిదాకా వాయు ప్రసారం కూడా సక్రమంగా లేదు వాడి లంకానగరంలో. అగ్ని ప్రజ్వరిల్లాడు, పంచభూతాలు ఆనందించాయి. ప్రపంచంలో ఉన్న భూతాలని భయపెట్టిన దుర్మార్గుడు వాడు చావగానే అన్ని భూతాలు యథాతథంగా తమ పనులు చేయటం మొదలుపెట్టాయి. అప్పుడు పాపం విభీషణుడు వెళ్ళి, ఎంతైనా అన్నయ్య అన్నయ్యే కదండి, వాడు ఎంత దుర్మార్గుడైనా అన్న, ప్రహస్తుడు, ఇంద్రజిత్తు మొదలైనటువంటి వీరులంతా నీ వల్ల కదా చచ్చిపోయారు. నువ్వు ఇంద్రుణ్ణి జయించావు, యముణ్ణి అదుపులో పెట్టావు, కానీ ఇంద్రియాలు అదుపులో పెట్టలేక చచ్చిపోయావు. నా మాట వినలేదు. తమ్ముడు బతికొండగా అన్నగారు ఇలా చచ్చిపోయి దిక్కు లేకుండా ఉంటే ఆ తమ్ముడికి ఎంత శోకం వస్తుంది. నా మాట వినమంటే నన్ను తన్ని తరిమేశావు అని బాధపడ్డాడు. ధైర్యం అనే వేరు కలిగిన రావణుడనే వృక్షం అధర్మం అనే అగ్నికి ఆహుతయిపోయింది. వాడు నిన్ను చంపింది రాముడు కాదు, నీ అధర్మం, నువ్వు చేసిన పాపమే కదా అంటూ ఉండగా రాముడు వాదార్చి, విభీషణ, యుద్ధం అన్నాక జయాపజయాలు దైవాధీనాలు, ఎవడో ఒకడే విజయం పొందుతాడు. ఇతడు చచ్చినందుకు దుఃఖించకు, వీడు పిరికి పందలాగా పారిపోయి చావలేదు, పౌరుషంతో యుద్ధరంగంలో నిలబడి నాతో పోరాడి చివరిదాకా తన పరాక్రమమంతా ప్రదర్శించి చచ్చిపోయాడు. అది వీరుడి లక్షణం. వీరస్వర్గం అలంకరించిన వాడి గురించి దుఃఖించకూడదు. ఆరయ వివృత స్వర్గద్వారము సూరులకు ఆహవము. తెరవబడిన స్వర్గద్వారం అట యుద్ధం అంటే, స్వర్గద్వారం ఎప్పుడు తెరవరు, కానీ యుద్ధంలో ఎవడన్నా చచ్చిపోతే చచ్చి చవగానే వాడి కోసం స్వర్గద్వారం తెరవబడుతుంది, దానికి వీరస్వర్గం అని పేరు. అలా తెరవబడిన స్వర్గద్వారం యుద్ధం అంటే, యుద్ధంలో హాయిగా పోరాడి వెనుకంజ వేయకుండా చచ్చాడు. ఇప్పుడు వీడికి చేయవలసిన కర్మకాండలు చేద్దాం అంటూ ఉండగానే వీడు చచ్చిపోయిన వార్త లంకానగరంలో ఉన్న ఆడవాళ్ళకి తెలిసిపోయింది. స్త్రీలంతా రావణాసురుడి భార్యలు ఒకళ్ళ ఇద్దరు వీడి దంపతిగా కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ పరుగు పరుగులు వచ్చారు. ఈ పాపాత్ముడి యొక్క భార్యలంతా వచ్చి పడ్డారు. అందులో కొందరు నిజమైన ప్రేమతో వచ్చారు, కొంతమంది చచ్చాడ్ర బాబనుకుంటూ వచ్చారు. ఈ భార్యలంతా ప్రేమతో ఉంటారా? కానీ నిజంగా వాడంటే ఇష్టపడి వాడిని పెళ్లి చేసుకున్న వాళ్ళంతా వచ్చి మీదపడి రావణ యుద్ధరంగంలో నేల మీద పడిపోయావా, పరుపు మీద పడుకున్నప్పుడు పరుపు కింద ఏదో గింజలు ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి తీసేయండి అని వట్ట, ఇప్పుడు కటిక నేల మీద పడుకున్నావు నీకేం వీపు గుచ్చుకోవట్లేదా రాళ్ళు అన్నారు. నిజమేనండో, బతికున్న రోజుల్లో కింద అది గుచ్చుకుంటుంది ఇది గుచ్చుకుంటుంది అంటామే, ఆ తర్వాత మనల్ని పట్టుకెళ్ళి పాడి మీద కర్రల మీద పడుకోబెట్టినా కట్టెల మీద పడుకోబెట్టినా గుచ్చుకుంటుంది అనరే ఎవరునో, బతికున్నప్పుడే ఈ దిక్కుమాలిన పానుపులన్నీ. నువ్వు ఇప్పుడు కటిక నేల మీద పడుకున్నావా, ఇంద్రుడు నిన్ను చూచి భయపడ్డాడు, యముడు వణికిపోయాడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, నిరృతి ఇంతమంది దిక్పాలకుల్ని భీతుల్ని చేసావు, ఇప్పుడు నువ్వే భీతితో రాముడి చేతిలో పడిపోయావా అని ఒకావిడ ఏడ్చింది. సీతను తీసుకురావద్దని చెబితే విన్నావు కాదు అని ఒకావిడ ఏడ్చింది. సీత మన పాలిటి మృత్యు అని ఒకావిడ ఏడుస్తూ ఉండగా ఇప్పుడు మండోదరి వచ్చి దీనంగా గుండెలు బాదుకుని జుట్టు విరబోసుకుని ఏడ్చిందిట. అందుకే జుట్టు ఎప్పుడు విరబోసుకోవాలి, డాష్ గారు వెళ్ళిపోయినప్పుడు విరబోసుకోవాలి. ఈ మధ్యన ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా విరబోసుకుంటున్నారు. అందుకే నాకు కొంచెం భయం, భర్త పోయినప్పుడో లేక ద్రౌపది లేక ప్రతిజ్ఞ చేసినప్పుడో తలంటుకున్నప్పుడో మాత్రమే స్త్రీలు జుట్టు విరబోసుకుని తిరగవలను. తక్కిన కాలములలో విరబోసుకుని తిరిగితే వాళ్ళందరినీ చూచి ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి వరకాహ అని పిశాచ మంత్రములు చదువుకోవాలని మన పెద్దలు చెప్పారు. నేను చెప్పలా, వేదవ్యాసాదులు చెప్పారు. ఇప్పుడు ఆవిడ జుట్టు విరబోసుకుని అందుకే ఏడ్చింది. మహావీరుడా, కుబేరుడి సోదరుడివి నువ్వు, అటువంటి నువ్వు ఇవాళ రణరంగంలో ఇలా పడిపోయావా? నువ్వు బ్రతికున్న రోజుల్లో నీ కేసి కన్నెత్తి చూడడానికి ఎవరైనా సాహసించారా? అటువంటి నువ్వు ఇవాళ దిక్కు లేకుండా నిమిషహీనములైన నేత్రాలతో పడున్నావు. సాధారణంగా మనం బతుకున్నప్పుడు ఇలా కంటి మీద రెప్పపాటు ఉంటుంది కదా, ఇలా రెప్పపాటు ఉంటే దానికి నిమిషము అని పేరు. అది లేకపోతే నిమిషహీనము. చచ్చిన తర్వాత ఇక రెప్పపాటే ఉంటుంది, ఒకటే కళ్ళలో మూసుకుని ఉంటాం. ఇక తర్వాత ఎవడన్నా అలా తెరిచినా అలా ఉండిపోతుంది అంతే. కాబట్టి చీటికి మాటికి కంటి మీద రెప్పలు వేస్తున్నానండి అని బెంగెట్టుకోకండి. నువ్వు బతుకున్నావు అనడానికి అది వచ్చేస్తున్నాం. బతికి లేకపోయాక ఇంకా తర్వాత ఏం అవసరం లేదనమాట. మన చిన్నప్పుడు నేను కూడా కొత్తగా గడ్డం వస్తున్న రోజుల్లో మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి దిక్కుమాల గడ్డం అండి, మూడు నాలుగు రోజులకి పెరిగిపోతుంది నాన్నగారంటే, ఒరే సంతోషించరా నువ్వు బతుకున్నావు అని అర్థం రా అన్నారు ఆయన. అది జీవకళ కాబట్టి వాటి గురించి ఆలోచించదు. జుట్టు పెరిగిపోతుందండి లేకపోతే గడ్డం పెరుగుతుందండి అంటే పెరగడం వాటి లక్షణం. మనం జీవించి ఉన్నంతకాలం అవి పెరుగుతాయి. ఇప్పుడు నిమిషహీనం అయిపోయాయి కదా నేత్రాలు. నాకు ఇప్పుడు అర్థమయ్యింది, నీతో ఇదివరకు కూడా చెప్పాను, నాకెందుకో రాముడు లంకానగరంలో గడువు పెట్టినప్పటి నుంచి అతను మనిషి కాదు అని నీతో చెప్పాను. యథైవ నగరీం లంకాం దుష్ప్రవేశాం సురైరపి
ప్రవిష్టో హనుమాన్ వీర్యాత్ తదైవ వ్యథితావయం.
స్వామి, హనుమంతుడనేవాడు లంకకు అడుగు పెట్టి లంకను తగలబెట్టాడు, కాబట్టి వచ్చిన హనుమంతుడు సామాన్యుడు కాదు అని నీకు చెప్పానా? ఇతడు కపి కాదు, కపి రూపంలో ఉన్న ఏ విష్ణువు అన్నాను, నువ్వు వినలేదు. సేతువుని కట్టాడు రాముడు అన్నప్పుడు కూడా అసలు సముద్రం మీద వంతెన ఎలా కడతారు, ఆ వచ్చేవాడు మనిషి కాదండి అన్నాను, అప్పుడు వినలేదు. ఆ తర్వాత మళ్ళీ లంకలో అడుగుపెట్టి లంకను నాశనం చేస్తున్నప్పుడు కాలపురుషుడే ఈ రూపంలో వచ్చాడని చెప్పాను. కాలపురుషుడు అంటే రెండు అర్థాలు, యముడని ఒక అర్థం, అసలు భగవంతుడైన వాసుదేవునికి కాలుడని పేరు. అందుకే పదే పదే మనకు అందులో కాల కలయతామపి అని భగవద్గీతలో చెప్పుకున్నాడు ఆయన. కాలుడు, కాలకాలుడు అన్నీ ఆయనే. కాలమంటే పరమాత్మ, ఆ శ్రీమన్నారాయణుడు అక్కడే కాలస్వరూపుడు. కాబట్టి నేను చెప్పాను, అప్పుడు వినలేదు. విష్ణువేనేమో అని చెప్పాను, అయినా వినలేదు. నాకు తెలుసు, వ్యక్తం ఏష మహాయోగి పరమాత్మా సనాతన. ఎంత గొప్ప శ్లోకం అండి, మండోదరి యుద్ధంలో ఉంటుంది ఈ మాట. వ్యక్తం ఏష మహాయోగి పరమాత్మా సనాతన అనాది మధ్య నిధన మహత పరమో మహాన్ తమస పరమోధాత శంఖ చక్ర గదాధర శ్రీవత్సవక్ష నిత్యశ్రీ అజయ్య శాశ్వతోధ్రువ. ఈతడు మహాయోగి, పరమాత్ముడు, సనాతనుడు. ఈయనకి ఆది మధ్యాంతములు లేవు. పద్మాగర్ గారిని చూడగానే ఇదిగో ఈ కాళ్ళు ఉన్నాయి, ఇది ఆది, ఇదిగో ఇది నడుము, మధ్య ఈ తల పైభాగంలో ఇంకేం లేదుగా, ఇక్కడికి అంతం. స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ కనబడతాయి, కానీ పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడు కనుక ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు, సర్వవ్యాపకుడు అని చెప్పాను. పరమాత్ముడు మహాత్ముడు అన్నాను, చీకట్లు తొలగించే మహాత్ముడు అన్నాను, శంఖచక్ర గదాపద్మములు ధరించిన చతుర్భుజుడు అన్నాను, శ్రీవత్సవక్షుడు, శ్రీవత్సమనే లాంఛనం వక్షస్థలం మీద ధరించినవాడని చెప్పాను, నిత్యము లక్ష్మిని ధరించినవాడన్నాను, అజయ్యుడు ఈయన, ఈయనకి అపజయం లేదన్నాను, శాశ్వతుడన్నాను, శాశ్వతో ధ్రువ, ఈయనే శాశ్వత అంటే అసలు ధ్రువం అన్నాను, మనిషి రూపంలో ఉన్న విష్ణు అన్నాను, వినలేదు. నాకు ఇప్పుడు అర్థమవుతున్నది, పోయే కాలం వచ్చినప్పుడు వినవని. నువ్వు కోరుకుంటే ఎంతమంది సుందరీమణులు రారు, ఈ సీత మారుషస్త్రీ వద్దంటే విన్నావా, వద్దన్నా వినిపించుకోకుండా ఆ వెంటపడ్డావు, మరణించావు అని ఏడుస్తూ, ఇది స్వప్నమా లేక నిజమా అన్నది. విభీషణుడు భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగి చెబితే అతన్ని గెంటి వేశావు. రామచంద్ర, నన్ను కూడా ఇతనితో పాటు దహనం చేసి పంపించేయి అన్నది ఆవిడ. రఘువర, ధర్మ మార్గాలు విడనాడిన ఇతనితో పాటు నన్ను పంపించేయనగా, అప్పుడు విభీషణుడి కేసు తిరిగి ఈ మండోదరుని వాదార్చని రకరకాలుగా రామచంద్రుడు చెప్పాడు. అమ్మా దుఃఖించకు, సృష్టి యొక్క రహస్యం ఇది. అతడు వీరుడు, అధర్మ మార్గంలో వెళ్ళినా వీరుడు వీరుడే, వీరోచితంగా మరణించాడు. ఇక అతని గురించి ఆలోచించకుండా దహన సంస్కారాలు చేద్దాం, విభీషణ సంస్కారం చెయ్యన్నాడు. ఇప్పుడు ఇందాక ఏడ్చిన విభీషణుడు ఒక దృఢచిత్తంతో అన్నాడు, వీడు దుర్మార్గుడండి, సీత వంటి జగన్మాతకి అపచారం చేశాడు, ఆడవాళ్ళని బాధ పెట్టాడు, ఎంతోమందిని చంపాడు, క్రూరుడు, యజ్ఞాలు పాడు చేశాడు, ఇటువంటి వాడికి దహన సంస్కారం చేయటం తప్పు, కాబట్టి దహన సంస్కారం చేయనన్నాడు అండి. అప్పుడు రాముడు, అందుకు రాముడు పరమాత్మ అన్నారు, పాపాత్ములకి దహన సంస్కారం చేయకూడదట, చేసే ముందు నారాయణ స్మరణం 108 సార్లు చేయాలి, గుర్తుపెట్టుకోండి. నారాయణ 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 108 సార్లు అంటే కానీ పాపాత్ములకి అసలు దహన సంస్కారం చేయొద్దని గరుడ పురాణం చెప్పింది. అందుకే ఈయన నేను దహన సంస్కారం చేయననగానే చాలా తప్పునాయన, మరణించాక ఎవరితోటి మనకి విరోధం ఉండదు, మరణాంతాని వైరాణి నిర్వృత్తన్న ప్రయోజనం. వైరం మరణంతో పోయినట్టే, ఒక వ్యక్తి బతుకుండగా విరోధి, ఒక వ్యక్తితో బతుకుండగా మనం విరోధించిన వాడు చచ్చాక వాడికి మనకి విరోధం లేదు, మరణించాక ఇంక విరోధం ఏంటి వాడు మనకి. కాబట్టి ఇతనికి అంత్య సంస్కారం చెయ్యి అనగా, అప్పుడు ఆ శవానికి కావలసిన ఏర్పాట్లు చేసి వక్షస్థలం మీద ఒక రోలు పెట్టి తొడల మధ్య భాగంలో చిన్న రోలు పెట్టి కుడివైపున ముసలం పెట్టి ఇవ్వండి దహన సంస్కారాలకు పెట్టేవారు. ఇప్పటికి కూడా అలాంటి సంస్కారాలు కొందరు చేస్తారు. పేలాలు అవి తెచ్చి
మీద మంత్రజలాలు చల్లి నెయ్యి పోసి తర్పలు తీసుకొచ్చి శాస్త్రోక్త ప్రకారంగా దహన సంస్కారం పూర్తి చేశాడు. అన్నగారికి నమస్కారం చేసుకుని దహన సంస్కారం చేసి స్త్రీలందరినీ ఇక లంకానగరానికి పొమ్మన్నాడు. ఇంక ఇక్కడ ఉండి ఉపయోగం ఉంది, వీడు తగలబడ్డాడు బొమ్మరగానే వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. ఆ సమయంలో రామరాముడు యుద్ధం చూడడానికి ఆకాశంలో బారులు తీరున్నారని చెప్పుకున్నాక గరుడ గంధర్వ కిన్నర కింపురుష విద్యాధర దేవాదులందరూ ఆశ్చర్యంతో చూచి ఏం యుద్ధం ఇది, గగనం గగనాకారం సాగర సాగరోపమహ రామరావణ యోర్యుద్ధం రామరావణ యోరితి అన్నారట వాళ్ళు. ఆకాశానికి సాటెవరు? ఆకాశమే. ఆకాశాన్ని ఆకాశంతో పోలుస్తాం కానీ ఆకాశం అండి మా బిల్డింగ్ అంత ఉందండి అని ఎవడనా అంటాడా? ఈ బిల్డింగ్ ఎక్కడ, ఆకాశం ఎక్కడ? అలాగే సముద్రాన్ని సముద్రంతో పోల్తారు, సాగర సాగరోపమహ. సముద్రం ఇంకో దాంతో పోల్తారంటే మళ్ళీ సముద్రంతో పోల్తారు. సముద్రం అండి మా ట్యాంక్ బడ్డి దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్ అంత ఉంటుందండి అన్నాడంటే వాడు పిచ్చే సాగర్ అన్నమాట. వాడు సముద్రం సముద్రమే. అలాగే రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే, ఇంకొకటితో పోల్చలేం. అలాంటి యుద్ధం చేశాడే చివరికి చచ్చాడే అని ఆనందిస్తూ హనుమంతుణ్ణి రాముణ్ణి అందరినీ ప్రశంసిస్తూ ఎవరి దాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడిని పిలిచి ఈ విభీషణుడికి నేనంటే చాలా ఇష్టం కాబట్టి తక్షణం లంకానగరంలోకి అడుగుపెట్టు, నేనంటే నగరంలోకి వెళ్ళకూడదు, ఇంకా నాకు వనవాసం పూర్తవ్వాలి, నాకు నియమం ఇంకొక రెండు రోజులు ఉన్నది, ఈ రెండు రోజుల తర్వాతే నేను అక్కడికి వెళ్ళాలి. ఈలోపు నువ్వు నగరానికి వెళ్ళి ఇతనికి సముద్ర జలాలతో అభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుడి చెయ్యన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఒక కుండ తీసుకుని సుగ్రీవుణ్ణి సింహాసనం మీద పెట్టి ఘటజలాలతో విభీషణుడిని అభిషేకించాడు. రాముడు స్వయముగా సౌమిత్రి చేత అభిషేకం చేయించాడండి. విభీషణుడు కూడా అదృష్టవంతుడే. ఘటేన తేన సౌమిత్రి అభ్యషించిద్ విభీషణం, బంగారపు కొండతో ఉన్న సముద్ర జలాలతో సమస్త లంకానగరానికి రాక్షసులకి విభీషణుణ్ణి మహారాజుని చేశాడు. శనివారం రాత్రిపూట విభీషణుడు మన ద్వారా లక్ష్మణుని ద్వారా కూడా పట్టాభిషిక్తుడయ్యాడు. రాక్షసులు సంతోషించారు. రాక్షసుల్లో కొంతమంది రావణాసురుడి పక్షపాతులు చచ్చిపోయారు, ఇక మిగిలింది అంతా విభీషణ పక్షపాతులు. వాళ్ళకి ధర్మం అంటే ఇష్టం, అందుకే వాళ్ళు ఆనందించారట. పరమాత్ముడు అనుగ్రహం ఉంటే పదవులు వాటంతటవే వస్తాయి, మనం భక్తితో పరమాత్ముడు పట్టుకోవాలి, పట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు పట్టాభిషేకం అయ్యాక తనకి రాక్షసులు కానుకలుగా ఇచ్చిన లడ్డూలు ఆభరణాలు నగలు మొదలైనవన్నీ పుచ్చుకొని విభీషణుడు రామచంద్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించి ఇవి నాకు వచ్చిన కానుకలు కానీ ఇవి నావి కావు, ఎందుకని నీ దయ వల్ల నాకు రాజ్యం వచ్చింది, నీ దయ వల్ల ఈ కానుకలు నాకు వచ్చాయి, ఇవన్నీ నీవేని రాముడి దగ్గర పెట్టాడు. రాముడు ఏం చేసుకుంటాడు అవి? ఏదో పేరుకో పండు తీసుకుని మళ్ళీ అన్ని విభీషణుడికి ఇచ్చాడు. అందుకని పూర్వం ఏం చేసేవారంటే ఎవరి వల్ల మనకు కానుకలు వస్తే ఆయనకి ఇచ్చి మళ్ళీ ఆయన ఇచ్చాక పుచ్చుకునేవారట. అంటే ఆయన తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే ఇస్తారు లేడు బాబు. ఏమంటే గురువుగారు మీ దేవల్ ఈ దక్షిణ వచ్చిందని చూపించాడంటే అవతలవాడికి గురువుగారి మీద నమ్మకం అన్నమాట, మళ్ళీ గురువుగారు తిరిగి ఇస్తారని. వీడు పట్టుకుపోతాడే మరుగుంటే ఎవరు వాళ్ళు. రామచంద్రుడు అవి ఏం చేసుకుంటాడు, అవన్నీ తిరిగి ఆయనకి ఇచ్చాడు. అప్పుడు హనుమంతునికేసి తిరిగాడు రామచంద్రుడు. హనుమంతుడు ఎలా ఉన్నాడు అప్పుడు ఆయన? తత్త శైలోపమం వీరం, పర్వతాకారంతో ఉన్నాడు, పెద్ద పర్వతంలో ఉన్నాడు, రెండు చేతులు జోడించి ఉన్నాడు. అటువంటి హనుమంతుడి దగ్గరికి పిలిచి రామచంద్రుడు ఇలా అన్నట్ట, అనుమాన్య మహారాజం యమం సౌమ్య విభీషణం గచ్చ సౌమ్యపురీం లంకాం అనుజ్ఞాప్య యథావిధి ప్రవిశ్య రావణ గృహం విజయేన అభివంద్యచ. ఇప్పుడు లంకానగరానికి రాజు ఎవరు? విభీషణుడు. ఇతడి అనుమతి తీసుకుని ఇతని అనుజ్ఞ తీసుకుని అంటే విత్ ది పర్మిషన్ ఆఫ్ విభీషణ నువ్వు లంకలోకి అడుగుపెట్టి రావణ భవనం దగ్గర ఉన్న అశోకవనంలోకి అడుగుపెట్టు. ఎంత ధర్మాత్ముడు అండి రాముడు. ధర్మం రాముడు అంటే ధర్మమే రాముడు, రాముడే ధర్మం. నిజంగా రాముడి పరాక్రమం వల్ల ఈ లంకానగరం విభీషణుడు వశమయ్యింది. కాబట్టి రాముడు వెళ్ళు అశోకవనంలో ఉన్న సీతను తీసుకురా అనచ్చగా అల్లా. ఇప్పుడు రాజుగారు విభీషణుడు అతని అనుమతి తీసుకుని లంకానగరంలో ఉన్న అశోకవనానికి వెళ్ళి సీతని కలుసుకుని సీతను అలంకరించి ఇక్కడికి తీసుకురా అన్నాడే. సీతకి నా శుభవార్త విజయవార్త చెప్పు, ఆమె ఏం చెబుతుందో అప్పుడు ఆ సందేశం నాకు వినిపించు అన్నాడు ఆయన. అంతేకాని సీతను డైరెక్ట్గా తెమ్మన్లా. సీతకి రావణ వధ నా విజయవార్త చెప్పి ఆమె సందేశముతో నా దగ్గరికి రా అనగానే వెంటనే ఆయన విభీషణుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళమంటారా అన్నట్ట. నాయన నీకు అభ్యంతరం ఏమిటి? ఈ క్షణం నుంచి లంకానగరంలో నేను ఎలా తిరుగుతానో నువ్వు అలాగే తిరుగు, నీకు ఇంక ఏ పర్మిషన్ అక్కర్లా, నువ్వెక్కడ బయోమెట్రిక్ పెట్టక్కర్లా, డైరెక్ట్గా వెళ్ళిపో అన్నట్ట. విభీషణుడి యొక్క అనుమతి అలా తీసుకున్న హనుమంతుడు హుటాహుటిన లంకానగరంలో ప్రవేశించి అందున రావణుని యొక్క అంతఃపురంలో ప్రవేశించి ఆ వెనక భాగంలో ఉన్న అశోకవనం చేరాడు. వినయంగా నమస్కరించాడు సీతకి. భయంకర రాక్షస స్త్రీల మధ్యలో కురిసించిపోయిందని వివసురాలై ఒకే వేణి ఒకే జడ ధరించి ఉన్నది ఆమెకు నమస్కరించి, అమ్మా వైదేహి నీకు విజయం లభించింది, రామచంద్రుడు రావణుణ్ణి వధించాడు, ఇక నీకు శోకమక్కర్లేదు, ఇప్పుడు నీకు ఆ విషయం చెప్పడానికి వచ్చాను. రామచంద్రుడు తన విజయవార్త చెప్పి నీ సందేశం తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు అనగానే ఆవిడ ఆనందం తల వండిపోయింది, మాట్లాడలేదు. ఆనందం ఎక్కువైతే ఒక్కోసారి మాట్లాడలేము. హఠాత్తుగా 1,00,000 రూపాయలు మీకు లాటరీ వచ్చిందంటే మీరు మాట్లాడతారేక అని గుండిపోయి ఆగిపోయి పడిపోతారు. చాలా ప్రమాదం ఉండవు. ఓ చిన్న విషయం చెప్పాలి కొంచెం మధ్యలో ఇలాంటి ఆనందాల గురించి. పూర్వం ఒక అప్పుల అప్పారావు గారు ఉండేవారు. తన జీతం అంతా అప్పులు పాలు చేసి దిక్మాలాడు. కొంతమంది ఏంటో జీతం ఏం చేస్తారో పెళ్ళానికి కూడా చెప్పరు, మరి వాడు జబ్బు ఏం చేస్తాడో తెలియదు. ఇది మొగుళ్ళు ఇలాంటి మొగుళ్ళతో భార్యలకు చాలా ఇబ్బంది. భగవంతుడు అలాంటి వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదించుగా కానీ నేను మంగళాశాసనం చేస్తున్నాను. డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి లాటరీ టిక్కెట్లు కొనేవాట, చివరికి అప్పులు కూడా చేసేట. వాడికి దాదాపు 2-3 లక్షలు అప్పులు అయిపోయాయి. ఈ అప్పులు బెళ్ళు వచ్చి పీడిస్తూ ఉంటే తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. గుండెపోటు వచ్చేసింది అనమాట. అందుకని గుండెకాయ స్పెషలిస్టులు ఉంటారుగా అక్కడ చేర్చారు. అక్కడ కర్మగారు 1,00,000 రూపాయలు బిల్ అయింది ఆ రోజుల్లో. ఇప్పుడైతే 1,00,000 రూపాయల కంటే దాటిపోయింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే తెచ్చాడేవాడు. అంతకంటే ఇంట్లో ఉండి తవ్వడం మంచిది. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడా ఆ బిల్లును చూసి వెంటనే గుండెకి తెచ్చిపోతాడు అనమాట. ఆన్ ది స్పాట్ తెచ్చిపోతాడు. సరే ఇప్పుడు వీడేమో మంచం మీద పడుకున్నాడు, పెళ్ళం ఒకటే బెంగ పెట్టుకుంది. ఇంతలో డాక్టర్ గారు వచ్చి, అమ్మాయి నా ఫీజు సంగతి ఏమిటంటే ఫీజు కడతానండి, నానా హప్పులు బాలైపోయి వాడు మీ దగ్గరకు వచ్చాడు, అది ఎలా కట్టాలో నాకు తెలియట్లేదు అంతే. ఇదిగో అమ్మ నేను కొంచెం మంచివాడిని కాబట్టి చెబుతున్నాను, నా ఫీజు ఎలా అయినా ఇవ్వచ్చు కానీ నీ ఆయనకి ఎక్కువ సంతోషం ఎక్కువ దుఃఖం కలిగించే వార్త చెప్పకు చెప్పావో వాడు చచ్చిపోతాడు అన్నట్ట. గుండెకి చచ్చిపోతాడు, వాడికి ఎక్కువగా టెన్షన్ రాకూడదు కాబట్టి అత్యధికమైన సంతోషము అత్యధిక దుఃఖము కలిగించే వార్తలు చెప్పొద్దు అనగా అలాగే అంది ఆవిడ. ఈవిడ భర్తకి ఏదో టిఫినో తిండో తేవడానికి ఇంటికి వెళ్ళింది. తీరా వెళ్ళగానే ఓ లాటరీ వాళ్ళు వచ్చారు, 5 కోట్ల లాటరీట. వాళ్ళు వచ్చి, మీ ఆయన మా దగ్గర టికెట్ కొన్నాడమ్మా, ఆ టికెట్కి 5 కోట్లు లాటరీ వచ్చింది, మీ ఆయన సంతకం పెడితే డబ్బులు ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఆ టికెట్ చూసుకుందాం, నిజంగానే టికెట్కి వచ్చిందండో, ఇది దొంగ లాటరీ కాదు, నిజం ఒరిజినల్ లాటరీ. ఇప్పుడు ఆవిడకి లేనిపోయిన బెంగ వచ్చింది, 5 కోట్లు లాటరీ వచ్చింది, మొగుడికి సంతోషం కలిగించే వార్త చెబితే చచ్చిపోతాడని డాక్టర్ గారు చెప్పారు, వాడు సంతకం పెట్టకపోతే డబ్బులు రావు, ఇప్పుడు ఈ డబ్బులు రాకపోతే ఈ జబ్బు తగ్గిన తర్వాత వాడికి ఫీజులు కట్టాలి, అప్పులు తీరాలి కదా, అందుకని ఈ టికెట్ పుచ్చుకుని డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మా ఆయనకి 5 కోట్లు వచ్చిందిట, మా ఆయనకి ఎలాగండి చెప్పటం, చెబితే చచ్చిపోతాడేమో అంది ఆవిడ. ఆవిడ కొంచెం పతివ్రతలండి, పూర్వం పతివ్రతలు ఉండేవారు. మొగుడు చచ్చిపోతాడేమో బెంగ అదే ఇంకో ఆవిడైతే చెప్పి ఆయన తెచ్చాక ఈ డబ్బు తెచ్చుకునేది ఆవిడ. కానీ ఆవిడ ఇలా చెప్పగానే డాక్టర్ గారు, నీకు ఎందుకమ్మా, నేను డాక్టర్ కదా, నేను మెల్లిగా చెబుతాను, నీకెందుకు వై డూ యూ ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అని బయలుదేరాడు. వెళ్ళి అప్పారావు గారి దగ్గరికి వెళ్తే పాపం అప్పారావు గారు అప్పుడే మంచం మీద కూర్చుని కోలుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్ట, ఈ అప్పులు ఎలా తీరతాయా అని. ఏమండి అప్పారావు గారు ఎలా ఉన్నారంటే, ఏం చెప్పను డాక్టర్ గారు, మీ ఫీజు చెల్లించాలి, పాత అప్పులు తీర్చాలి, వాటి గురించి బెంగ మీకు కృతజ్ఞుడిని నేను అన్నట్ట. అప్పుడు డాక్టర్ గారు మెల్లిగా పక్కన కూర్చుని, దానికే ఉందండి అప్పారావు గారు, మీరు ఎన్నెన్నో లాటరీ టిక్కెట్లు కొనుంటారు కదా, అందులో ఈ మధ్యన 5 కోట్ల లాటరీ టిక్కెట్ కూడా కొనుంటారు కదా, ఒకవేళ మీ అదృష్టం బాగుండి 5 కోట్లు తగిలే అనుకోండి, నా ఫీజు ఎంత అండి ముష్టి, 2 లక్షలే కదా అన్నాడు. అప్పుడు అప్పారావు గారు ఎగాదిగా చూసి, భలేవారండి డాక్టర్ గారు, నిజంగా నాకే కనుక 5 కోట్లు లాటరీ వచ్చిందంటే మీకు 50 లక్షలు ఫీజు ఇచ్చేస్తానండి అన్నట్ట. అనగానే అన్నాడు డాక్టర్ గారికి, ఎందుబడి చచ్చిపోయాడు. ఏం వడ్డీ లేవలేదు. ఇదేమిటి డాక్టర్ గారు అనే లోపు నర్సు వచ్చి చేయొచ్చుకుంది, డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఎంతలో భార్య వచ్చి ఏమిటంటే ఇలా అన్నానే అంటే నిజంగానే మీకు 5 కోట్లు తగిలిందండి, మీకేదో మెల్లిగా నచ్చ చెబుదాం అనుకున్నాడు, మీరేమో ఆయనకి షాక్ ఇచ్చారు 50 లక్షలని, పాప ఆయన వెళ్ళిపోయాడండి ఓర్క్ అన్నారు. కాబట్టి ఎక్కువ సంతోషం ఎక్కువ దుఃఖం కలిగితే మాట్లాడలేము. సీత కూడా నిశ్చేష్టురాలైపోయింది అన్నారండి, హర్ష గద్గదయాగిర. అప్పుడు హనుమంతుడు, ఇదేంటమ్మా ఎంత సంతోష వార్త చెబితే కూడా మాట్లాడకుండా అలాగే ఉండిపోయావు ఏమిటంటే, అప్పుడు అతి కష్టం మీద గద్గద స్వరంతో ఇలా అందట, అందుకని హర్ష గద్గదయాగిరా, గద్గద కంఠంతో ఇంత సంతోష వార్త విన్నాక ఏం మాట్లాడగలను ఆయన, నా గుండె ఆగినంత పని అయ్యింది, క్షణకాలం మాట్లాడలేకపోయాను నేను. ఆవిడ చెప్పింది, నిర్వాక్యాస్మి క్షణాంతరం, ఒక క్షణకాలం నిర్వాక్య అంటే మాట్లాడలేకపోయాను, వాక్యాలు పలకలేకపోయాను, నేను మాట్లాడలేక ఉండిపోయాను, నిరుత్తరాలను అయిపోయాను. ఈ ప్రపంచంలో ఏ సంపద ఈ శుభవార్తకి సాటిరావు. ఎంత ప్రియవార్త తెచ్చిన నీకు ఏం కానుక ఇవ్వగలను, నీకు ఏమిచ్చినా సరిపో అని అనగా, ఇవన్నీ ఒక పక్కన పెట్టు, నాకు చిన్న పర్మిషన్ ఇయ్యి. ఏమిటో తెలిసినా, ఈ రాక్షస స్త్రీలు నీ చుట్టూ ఉండి నిన్ను సంవత్సర కాలముగా చంపుతాము, కొడతాము, గిల్లుతాము, వండుకు తింటామన్నారు. ఇలా నిన్ను బాధ పెట్టిన ఈ రాక్షస స్త్రీల మీద నాకు చాలా కోపంగా ఉన్నది, నువ్వు అనుమతిస్తే వీళ్ళ డొక్కలో కిక్కిచ్చి నెత్తురు కక్కుకునేలా చేసి చంపి పారవేస్తానన్నాడు ఆయన. ముష్టిభిహి అంటే పిడికిళ్లతో డొక్కలో కిక్కిస్తానన్నాడు ఆయన. పాణిభిహి చేతులతో చరణయిశ్చేవ కాళ్లతో కొట్టి చంపేస్తాను. అంటే హనుమంతుడికి ఎంత బాధ కలిగిందో, ఆయనకి కాదు బాధ, ఎందుకు సీతకి బాధ కలిగించడం వల్ల ఆయనకి బాధ కలిగింది, అదే ఆయనకి బాధ కలిగిస్తే అంత కోపం వచ్చేది కాదు. అందుకని ముష్టితోటి చేతులతోటి వీపు మీద చరిచి కాళ్ళతో తొక్కి చంపుతాను అనగానే, అప్పుడు ఆవిడేమంది, తప్పునాయన వద్దు, వీళ్ళ తప్పేముంది, వీళ్ళు రావణుని దగ్గర ఉద్యోగం చేస్తున్నారు, యజమాని నన్ను బాధించమని ఆజ్ఞాపించాడు, యజమాని చెప్పినట్టుగా నడుచుకోవటం ఉద్యోగస్తుల ధర్మం అవునా. ఈ విషయంలో ఒక ప్రాచీన కథ చెబుతున్నా విను. అయం వ్యాఘ్ర సమీపేతు పురాణో ధర్మ సంస్థిత రుక్షేణ గీతశ్లోకో మే తం నిబోధ ప్లవంగమ. సీతాదేవి అద్భుతమైన పురాణ కథ చెప్పిందండి, ఓ పురాణం చెప్పింది. పూర్వం ఒక పులి ఒక భయంకరుడైనటువంటి ఓ బోయవాడిని తరుముకుంటూ పోయింది. అడవిలో వేటకెళ్ళాడు ఓ బోయవాడు. ఈ బోయవాడు వెంట పులి వెళ్ళింది. పులిని చూచి వీడు వణికిపోయి చెట్టు ఎక్కాడు. కర్మగాలి చెట్టు మీద ఓ ఎలుగుబంటి ఉంది. ఆ ఎలుగుబంటి చూడగానే వీడు వణికిపోయి అయ్యో ఏం చేద్దాం అనుకుంటూ ఉంటే, అప్పుడు ఎలుగు మానవ భాషలో ఎలుగెత్తిలా అంది, నువ్వేం భయపడకు, ఈ పులికి భయపడి నా చెట్టు మీదకి ఎక్కావు, నువ్వు నా చెట్టు మీదకి వచ్చావు, ఈ చెట్టు నా ఇల్లు, అంటే నా ఇంటికి నువ్వు అతిథిగా వచ్చావు, నిన్ను నేను రక్షిస్తాను అంది. అనగానే ఎంత మంచిదాని నువ్వు, నిజంగా నీలాంటి వాళ్ళు ఎక్కడుంటారు అని వాడు చెట్టు మీద హాయిగా నిద్రపోయాడు. చెట్టు పెద్ద విశాలమైన కొమ్మది, ఈ కొమ్మ మీద నువ్వు పడుకునే కాపలాగాస్తాను అనగానే వీడు హాయిగా నిద్రపోతూ ఉంటే, ఇప్పుడు పులేమంది, ఎలుగుగొడ్డ ఎలుగుగొడ్డ, నువ్వు వెరీ గుడ్డు కానీ నువ్వు ఎలుగుగొడ్డు కాబట్టి నీకు బుర్ర లేదన్నట్టుగా ఉంది, ఈ మనుషుల్ని నమ్మకూడదు, అందులో వీడు పోయేవాడు, నేను అలా వెళ్ళగానే బాణాలతో నేను కొట్టి చంపేస్తాడు, నీ గోల్డ్ పట్టుకుపోయి చర్మం పట్టుకుపోయి అమ్ముతాడు, వీడిని కిందకు తోసి మనం క్రూర మృగాలం, నేను వీడిని తినిపోతానగా, వీడు నాకు అతిథి, ఎట్టి పరిస్థితుల్లో నేను వీడిని వదలను అంది. ఎంత చెప్పినా పులి మాట వినలేదు. కాసేపటికి ఈ బోయేవాడు లేచాడు. అప్పుడు ఎలుగుగొడ్డు అంది, నేను అలిసిపోయాను, కాసేపు పడుకుంటాను, నేను నిద్రపోతాను, నువ్వు కాపలాగాయంది. ఎలుగు పడుకుంది. పడుకోగానే ఈసారి పులి దాని తెలివితేటలు ఉపయోగించి, ఓరి మని మానవ, ఈ ఎలుగుగొడ్డు ఒట్టి మోసగత్తే నేనున్నంత వరకు నిన్ను చంపదు, నేను అలా వెళ్ళగానే చంపి నిన్ను తినేస్తుంది, నీకెందుకు వచ్చిందో ఎలుగుగొడ్డుతో స్నేహం, నాకు ఆకలి వేస్తుంది, దాని కిందకు తోసేస్తే నేను తినేసిపోతాను అనగానే, ఈ వీడు మానవుడు కదా కిందకు తోసేసాడు దాన్ని. అయితే ఎలుగు వంటి చాలా తెలివైంది, చటుక్కుని లేచి తోసేస్తూ ఉంటే కింద ఇంకో కొమ్మను పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కేసింది. అప్పుడు పులింది, చూసావా నేను ఇందాకే చెప్పానా, దుర్మార్గులు మానవులు, వీళ్ళని నమ్మొద్దన్నాను, ఈ బోయవాడు నువ్వు నిద్రపోతుంటే కిందకు తోసావు, నువ్వు నిద్రపోతుంటే వాడు నిన్ను కిందకు తోసి చంపాలనుకున్నాడు, ఇటువంటి వాడి మీద ఇంకెందుకు చాలి, ఇప్పుడైనా మించిపోయింది లేదు, వాడిని కిందకు తోసేయి అంటే వాడు దుర్మార్గుడు అని నేను దుర్మార్గుడు అవుతానా, వాడి బుద్ధి వాడిదే, నేను నా కొంపకొచ్చి నా ఇంటికి వచ్చి నన్ను ఆశ్రయించుకున్న వాడికి రక్షణ ఇచ్చాక వాడు ఎంత పాపాత్ముడైనా వాడిని రక్షిస్తాను, నేను తొయ్యను అంది. ఒక ఎలుగుబంటి తనని చంపడానికి తనని పులికి తనను ఆహారంగా ఇవ్వాలనుకున్న వాడిని కూడా రక్షించింది. అవునా? ఆ ఎలుగు గుడ్డు కంటే నేను తీసిపోయాను అంది ఆవిడ. అసలు ఎంత మంచి మాట అంది అండి ఆవిడ. ఎలుగుబంటే తనను పులికి ఆహారంగా ఇవ్వబోయే బోయేవాడిని చంపను రక్షిస్తాను అంటే ఈ రాక్షసస్త్రీలను చంపమని నేను ఎలా అంటాను? కాబట్టి నేను పురాణ కథలు విన్నాను, వీళ్ళకి అభయం ఇస్తున్నాను. పైగా ఈ ప్రపంచంలో తప్పు చేయనివాడు ఎవడన్నా ఉంటే చూపించు. కార్యం కరుణ మార్యేణ నకశ్చిత్ నాపరాధ్యతి. ఆలోచిస్తే తప్పు చెయ్యనివాడు ఎవడన్నా ఉన్నాడా? ప్రతి వ్యక్తిలో ఏదో లోపం ఉంటుంది. లోపం ఉన్నవాళ్ళందరినీ చంపుకుంటూ పోతే ఈ లోకంలో ఇంకెవరం మిగలం? మనము లోపాలు ఉన్నవాళ్ళమే, మనల్ని మనమే చంపుకోవాలి. ఎప్పుడూ చంపవద్దు అనగానే ఆహాహా జగదంబ, నీ నోటి వెంబడి ఇలాంటి మాటలు కాక ఎలాంటి మాటలు వస్తాయి? యుక్త రామస్య భవతి ధర్మపత్ని యశస్సిని. నువ్వు రాముడి భార్యవి, ఆ రాముడు ఎంత ధర్మాత్ముడో అంత ధర్మాత్మురాలివి కనుక అలాంటి మాటలే వస్తాయి అని నిమిష మాత్రంలో రాముడి దగ్గరకు వచ్చి సీత నిన్ను చూడాలనుకుంటోంది అన్నాడు. అప్పుడు విభీషణుడు స్నానము చేయించి ఇక్కడికి తీసుకురావడం ధర్మం అనగా సీత అంది, నేను స్నానం ఎక్కర్లేదు, ఎక్కర్లేదు, ముందు డైరెక్ట్గా వెళ్ళిపోతానంది. లేదమ్మా, రామచంద్రుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతకాలం నువ్వు ఇక్కడ చెట్ల కింద ఉన్నావు గనక, అలిసిపోయి ఉన్నావు గనక, స్నానం లేకుండా ఉన్నావు గనక, సంస్కారం లేకుండా ఉన్నావు గనక అలంకారం చేసుకుని వెళ్ళడమే ధర్మం అనగా ఆవిడ అంగీకరించాక విభీషణుడు అంతఃపుర స్త్రీలను పంపాడు. ఈ అంతఃపుర స్త్రీలు సీతామాతకి శుభ్రంగా అభ్యంగర స్నానం చేయించి పన్నీట జలకమాడించి సుగంధ ద్రవ్యాలు పూసి మంచి వస్త్రములు ఆవిడ చేత ధరింపజేసి అప్పుడు రాముడి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఓ తమాషా జరిగింది. సీతని పల్లకీలో తీసుకొస్తున్నాడు అక్కడికి విభీషణుడు. దారిలో వానరులు, రాక్షసులు, ఈ ఎలుగుబంట్లు సీత ఎలా ఉంటుందో చూద్దామని అడ్డం పడ్డం మొదలెట్టారు. గురువుగారి కిందకు దిగుతూ ఉంటే కాళ్ళకు అడ్డం పడిపోయినట్టుగా. దాంతో ఈ కాపల వాళ్ళు ఉంటారు కదా రాక్షసులు, ఏ తప్పకుండా తప్పకుండా కర్రలతో తోసేయడం మొదలెట్టారు హడావిడిగా. రాముడి కోపం వచ్చేసింది. విభీషణ, ఏమిటి అధర్మం? వీళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చారు, వీళ్ళు నా కోసం యుద్ధానికి వచ్చారు, నా భక్తులు, వీళ్ళని హటో హటో అని కర్రలతో తొలగిస్తావా? జాగ్రత్త అన్నట్ట, వీళ్ళందరినీ ఇక్కడే ఉండని అన్నాడు. ఇది రాముడి ధర్మం కాబట్టి కర్రలతో తోసేయకూడదు పక్కకని అర్థమవుతుందా? అప్పుడు విభీషణుడు సరేనని అన్నాడు. దాంతో ఈ వానరులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్లే జాగ్రత్తగా నిలబడ్డారు. సీత అక్కడికి వచ్చింది. రాగానే ఆర్యపుత్ర అని ప్రేమగా సంబోధిస్తూ ఉంటే రాముడు తిరస్కారంగా చూసి పక్కకి తలపెట్టుకున్నట్ట. సీత అంటే ఆయనకి ప్రాణం, కానీ ఈ ప్రజలంటే ఆయనకి భయం. రాజు కదా ఆయన, దిక్మాల ప్రజలు కదటండి వీళ్ళు. ఎన్ని ఉపకారాలు చేసినా అన్నీ మర్చిపోయి చివరిని ఏదో ఒకటి అంటారు. సంవత్సర కాలం పాటు రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రాముడు సేకరించాడు కాముకుడు అంటారు. అందుకని లోకాపవాదాన్ని దృష్టిలో పెట్టుకుని సీత అంటే ఎంత ప్రేమ ఉన్నా ఆవిడ ఎంత గొప్పదో తెలిసినా ఆయన ఏమన్నాడు, సీత నిన్ను రావణుడు అపహరించాడు, అందుకే ఆ దుర్మార్గుడిని సంహరించాను, నా పగ తీరింది, ఇక ఇప్పుడు నీ ఇష్టం, నీ మీద ప్రేమతో చేయలేదు, నా కర్తవ్యం నెరవేర్చాను నేను. విభీషణుణ్ణో లక్ష్మణుణ్ణో సుగ్రీవుణ్ణో ఎవరినో ఒకరిని ఆశ్రయించుకుని నువ్వు సుఖంగా బ్రతుకు. ఇంతమాట అన్నాడు రాముడు ఏకంగా. నీకు ఎవరిష్టమైతే అక్కడికి వాళ్ళతో వెళ్ళు, వాళ్ళు హాయిగా నిన్ను అంతఃపురాల్లో పెట్టి ప్రేమగా చూస్తారు. అక్కడ మరో ఉద్దేశం కదా అయింది, నాతో రాకుండా ఎక్కడో చోట నీకు సుఖమున్న చోటికి పో. జానకి, నిశ్చయంగా చెబుతున్నాను, లక్ష్మణే భరతేవాత్వం కురుబుద్ధిం యథాసుఖం. లక్ష్మణుడు తల్లిలో చూసుకుంటాడు, భరతుడు ఇంకా కన్న తల్లిలో చూసుకుంటాడు, ఈ సుగ్రీవుయే వానరేంద్రే, వానరేంద్రుడైన సుగ్రీవుడు నెత్తి మీద పెట్టి గౌరవించి నిన్ను పోషిస్తాడు. రాక్షసేంద్రే విభీషణే, విభీషణుడి దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే ఇంతకాలం నువ్వు ఇక్కడున్నాక నిన్ను నేను తీసుకెడితే రేపు పొద్దున అందరూ అభాండాలు నా మీద వేస్తారు. నీ వంటి స్త్రీ తన ఇంట్లో ఉన్నాక రావణుడి మనస్సు ఎలా ప్రవర్తించిందో అంటారు, అది నాకు నీకు మర్యాద కాదు అనగానే, ఒక సామాన్యుడు ఇలా మాట్లాడతావా? నీకోసమే నిరంతరం రామ 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 అంటూ దుఃఖిస్తూ నేను అలవటించిపోతూ ఇక్కడ జీవిస్తే ఇప్పుడు హఠాత్తుగా నువ్వు ఇలా అన్నావు. నీకు నిజంగా నా మీద ప్రేమ లేకపోతే నన్ను తిరిగి అయోధ్యా నగరానికి తీసుకువెళ్ళడం ఇష్టం లేకపోతే ఆ విషయం హనుమంతుడితో పంపించవచ్చుగా కబురు. ఆవిడ చాలా గట్టి మాట ఉందండి, నీకు నమ్మిన వంటూ హనుమంతుడు. హనుమంతుడిని ఇక్కడికి పంపావు, పంపినప్పుడు సీత నువ్వు లేక నేను అల్లాడిపోతున్నాను, నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాను అనే వార్త పంపావు తప్ప ఇలా అనుమానిస్తాను అని నువ్వు అనుంటే ఆ క్షణమే త్యక్తం స్యా జీవితం అయ్యా, నేను అప్పుడే చచ్చిపోయేదాన్ని. అసలు ఇంత గొడవెందుకు? హనుమంతుడి వాక్యాలు విన్నాక నేను ఆత్మహత్య చేసుకునేదాన్ని. అప్పుడు నువ్వు లంకానగరానికి రానక్కర్లేదు, ఈ రావణుని చంపను అక్కర్లేదు, నేను జనకుడి కూతుర్ని, జనకుడి పెంచి పెద్ద చేశాడు, సదాచారం నాకు తెలుసు, నా వృత్తాంతం నీకు తెలుసు, నిరంతరం రామనామస్మరణము తప్ప అన్యమెరగని నన్ను ఇంత మాట అన్నావు, ఇంకెందుకు నేను బతకడం? లక్ష్మణ, అందరి సమక్షంలో అగ్నిని పేర్చు, అందులో దూకేస్తానంది ఆవిడ. ఆవిడే అంది అన్నమాట రాముడల్లా అగ్నిలో దూకమని. చితాంబేకురు సౌమిత్రే, ఒక చితిని పేర్చు, అందులో దూకుతానన్నది. అప్పుడు లక్ష్మణుడు రాముడికే చూశాడు. ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాముడు చితిని పేర్చల్లా, రాముడి ముఖాన్ని బట్టి ఈ పరీక్ష చేస్తే తప్ప వేరే లేదనుకుని లక్ష్మణుడే చితిని పేర్చాడు. రాముడు చితి పేర్చు అనలేదు ఎక్కడ, ఒక్క ముక్క అనలేదు. కానీ ఈ విషయంలో విభీషణుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు అందరూ పరమ దుఃఖం పొందేశారట. రామచంద్రుడి యొక్క ధర్మ కాఠిన్యం, రాముడి ఆజ్ఞ కాదనలేరు, సీతని కాదనలేరు. ఆ సమయంలో రాముడు అధోముఖుడై ఉన్నాడు, తల వంచుకుని ఉన్నాడు. సీతని ఇలా పరీక్షించడం ఆయనకి ఇష్టం లేదు, అది అధర్మం. కానీ లోకాపవాదం అనే భయం, తాను రాజవ్వడం వల్ల, అనేక కారణముల వల్ల రాముడు అసలు సీతకేసి సూటిగా చూడకుండా తల వంచుకునే ఉన్నాడు. ఆయనకి తెలుసుగా అగ్ని ఏమీ చేయలేదని. ఆ సమయంలో లక్ష్మణుడు అగ్ని పేర్చాడు. ఆ అగ్ని దగ్గరికి చేరిన సీత ఇలా అన్నది, యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పవకః. నా హృదయంలో నిరంతరం రాముడు తప్ప మరొకరు లేనట్టయితే సమస్త లోకాలకి సాక్షి అయిన అగ్ని నన్ను అన్ని విధములుగా రక్షించుగాక, అగ్నిలో దూకినా అగ్ని నన్ను ఏమీ చేయకుండా ఉండుగాక, నేను నిజంగా రాముడిని తలుచుకున్నట్టయితే. యథా మాం శుద్ధ చారిత్రాం దుష్టాం జానాతి రాఘవః యథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పవకః. నా చరిత్ర శీలం పవిత్రం, నా మనస్సు పవిత్రం, రాముడు నిరాధారంగా నా మీద నింద మోపాడు. నా మనస్సు నిజంగా పవిత్రమైతే అన్నిటికీ సాక్షి అయిన అగ్ని నన్ను రక్షించుగాక. ధర్మార్థ కామమోక్షములిచ్చే రాఘవుణ్ణి నేను మనస్సులో తలుచుకున్నట్టయితే కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు, వాయుదేవుడు మొదలైన వాళ్ళంతా నాకు ఇక్కడికి వచ్చి సాక్ష్యమిద్దురుగాక, అగ్ని నన్ను రక్షించుగాక. ఇలా పలికి అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసింది. జయ శ్రీరామ్ అనుకుంటూ వాళ్ళు అక్కడ రామనామం విడిచిపెట్టలేదు, అగ్నిలో దూకేసింది. అది చూచిన వానరులు, సమస్త భూతాలు హా హేతి విపుల స్వనహ హాహాకారాలు చేశాయి, అయ్యో అయ్యో అన్నారంతా. హాహాకారం అంటే ఏమిటి? అయ్యో అయ్యో అన్యాయం అన్నారు. రాముడు కూడా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు. తల వంచుకున్న రాముడు తీవ్ర దుఃఖం పొందట. బాష్పవ్యాకులలోచన, ఈ మానవ జన్మ ఎంత దురదృష్టకరమైనది. అందులో నాబోటి రాజధర్మం మరింత విచిత్రమైనది కదా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరిగ్గా సమయంలో ఆకాశంలో యక్షరాజు కుబేరుడు పాపాత్ముల్ని శిక్షించి యమధర్మరాజు గారు, ఇంద్రుడు సహస్రాక్షుడు అన్నమాట, వరుణుడు, ఇంకా కుమారస్వామి షడర్ధనయన సుస్పష్టంగా చెప్పారు. ఓ పక్కన కుమారస్వామి, మరో పక్కన వృషభధ్వజుడు, ముక్కంటి శివుడు, బ్రహ్మ, ఇలా సమస్త దేవతలు ఆకాశంలో నిలబడ్డారు. బ్రహ్మ, శివుడు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు, వాయువు, దిక్పాలకులు పైన నిలబడ్డారు ఆకాశంలో, లంకానగర పై ప్రాంగణంలో. రామచంద్ర నీకు నమస్కారం. ఇది ఒక అద్భుతమైన స్తోత్రం అండి. ఇది ఈ స్తోత్రం కూడా శ్రద్ధగా వినండి. సకల దేవతలు చేసిన స్తోత్రం. కర్త సర్వస్య లోకస్య శ్రేష్ఠో జ్ఞానవతాం వరః ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాహనే కథం దేవగణశ్రేష్టం ఆత్మానన్నావబుధ్యసి రథధామా వసు పూర్వం వసూనాం తం ప్రజాపతి. మహాత్మా, నువ్వు సమస్త లోకాలకి కర్తవి, నువ్వే వసువి, నువ్వే రుద్రుల్లో ఒకడివి, నువ్వే ఆదిత్యుడివి, నువ్వే సమస్తం, అటువంటి నువ్వు సీతనెందుకు పరీక్షించడం నీకు తెలియదా అన్నారు. అన్నీ విని వెళ్ళి రాముడు ఏమెరగనట్టుగా, మీరు ఏదేదో అంటున్నారు, నేను విష్ణువునని ఆదిత్యుడినని సూర్యుడినని అందరూ నేనే అంటున్నారు, అదేమో నాకు తెలియటం లేదు. ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనిషి అనుకుంటున్నాను, నేను నన్ను మనిషిగా భావిస్తున్నాను. నా పేరు రామం దశరథాత్మజం, రాముడు నా పేరు, దశరథుడి కొడుకైన రాముడిగా నన్ను నేను భావిస్తున్నాను. నేనెవరో బ్రహ్మదేవుడు చెప్పుగాక, బ్రహ్మ చెబితే తప్ప నేనెవరినో నాకు తెలియదు, బ్రహ్మగారు గుర్తు చేస్తే తప్ప నేనెవరినో నాకు తెలియదు అన్నాడు ఆయన. ఎంత గొప్ప అద్భుతమైన మాయ, బ్రహ్మే నేనెవరినో చెప్పాలి అనగా అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఇప్పుడు చెప్పబోయే అద్భుతమైన 4 శ్లోకాలు ఉంటాయి, అవి కూడా శ్రద్ధగా వినండి, దాని గురించి తర్వాత చెప్పారు. 8 శ్లోకాలు ఉంటే అన్నీ వినండి. స్వయముగా రామునితో బ్రహ్మదేవుడు అంటున్నాడు, అబ్రవీత్సృణుమే రామ సత్యం సత్యపరాక్రమ భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధో విభుః ఏకశృంగో వరాహస్త్వం భూతభవ్య సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యంచ మధ్యే చాంతే చ రాఘవ లోకానాం త్వం పరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజ శార్ంగధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః అజితః ఖడ్గధృద్ విష్ణుః కృష్ణశ్చైవ బృహద్వలః శానానీః గ్రామణీశ్చత్వం బుద్ధిః సత్వం క్షమా దమః ప్రభవశ్చ అపి అయశ్చ త్వం ఉపేంద్రో మధుసూదనః ఇంద్రకర్మ మహేంద్రస్త్వం పద్మనాభోరణాంతకృత్ శరణ్యం శరణంచత్వాం ఆహుర్దివ్యా మహర్షయః సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభః త్వం త్రయాణాం హి లోకానాం ఆదికర్త స్వయం ప్రభుః సిద్ధానామపి సాధ్యానాం ఆశ్రయశ్చాసి పూర్వజః త్వం యజ్ఞస్త్వం వషక్కారస్త్వం ఓంకారః పరంతపః ప్రభవం నిధనం వాతే న విదుః కో భవానితి దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ సహస్రచరణః శ్రీమాన్ శతశీర్షః సహస్రదృక్ త్వం ధారయసి భూతాని వసుధాంచ సపర్వతాం అంతే పృథివ్యాః సలిలే దృశ్యతే త్వం మహోరగః త్రీన్ లోకాన్ ధారయన్ రామ దేవగంధర్వదానవాన్ అహంతే హృదయం రామ జిహ్వాదేవీ సరస్వతీ దేవాగాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ ప్రభో నిమేషస్తే భవేద్రాత్రి ఉన్మేషస్తే భవేద్దివ సంస్కారాస్తే భవన్ వేద న తదస్తి త్వయా వినా జగత్సర్వం శరీరంతే స్థైర్యంతే వసుధాతలం అగ్నిః కోపః ప్రసాదస్తే సోమః శ్రీవత్సలక్షణః త్వయా లోకాస్త్రయః క్రాంతా పురాణే విక్రమైస్త్రిభిః మహేంద్రశ్చ కృతో రాజా బలిం బద్ధ్వా మహాసురం సీతాలక్ష్మీః భవాన్ విష్ణుః దేవః కృష్ణః ప్రజాపతిః వదార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుం తదిదం నః కృతం కార్యం త్వయా ధర్మభృతాం వర నిహతో రావణో రామ ప్రహృష్టో దివమాక్రమ అమోఘం బలవీర్యంతే అమోఘస్తే పరాక్రమః అమోఘం దర్శనం రామ నచమోఘః స్తవస్తవ అమోఘాస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ యే నరాః యే త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం యే త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామాన్ ఇహలోకే పరత్ర చ యమం ఆర్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాః కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః. మొత్తం స్తోత్రం మీకోసం ఎందుకు చదివానంటే అత్యద్భుతమైన మహిమ కలిగిన స్తోత్రం, లేకపోతే ఇంత స్తోత్రం ఏకధాటిగా పురాణంలో చదవం. ఈ స్తోత్రం వింటే మీ జీవితం ధన్యమవుతుంది. ఇది పురాణ స్తోత్రం, పవిత్ర స్తోత్రం. ఈ స్తోత్రం వింటేట నాస్తితేషాం పరాభవ, వాళ్ళకి అవమానం ఉండదు, జీవితంలో ఎప్పుడూ వాళ్ళకి కష్టం ఉండదు. అందుకని ఈ స్తోత్రం వినాలి. స్వయంగా బ్రహ్మదేవుడు విష్ణువుతో ఏమన్నాడు, రామ నువ్వు విష్ణువి, చక్రాయుధుడివి, నువ్వే వరాహ రూపంతో భూమిని ఉద్ధరించావు, నువ్వే మత్స్యావతారం ఎత్తావు, నాశనం లేనివాడివి, నువ్వే అనేక దివ్య కర్మలు చేశావు, శ్రీవత్సం అనే వక్షస్థలం మీద లాంఛనం ధరించిన వాడు నువ్వే, శ్రీవత్సం ఓ పుట్టుమత్స ఉంటుంది, శ్రీవత్స లాంఛనం ధరించిన విష్ణువి నువ్వే, నీకు చరాచర జగత్తంతా వ్యాపించే శక్తి ఉంది, నువ్వు విశ్వరూపం ధరిస్తే అనేక పాదాలు ఉంటాయి, అనేక నేత్రాలు ఉంటాయి, అనేక చూపులు ఉంటాయి, రకరకాల చూపులు ఉంటాయి, సమస్త లోకాల్ని వ్యాపిస్తావు, నీ హృదయం నేనే, బ్రహ్మ నీ హృదయం, సరస్వతి నీ నాలుక, దేవతలు నీ శరీరంలో ఉన్న వెంట్రుకలన్నిట్లో ఉంటారు, నీవు కన్ను మూస్తే లోకాలు నాశనం అయిపోతాయి, నువ్వు కన్ను తెరిస్తే లోకాలు పుడతాయి, నిమేషస్తే భవేద్ రాత్రి, నువ్వు గనక కన్ను తెరిస్తే అప్పుడు పగల ఏర్పడుతుంది, కన్ను మూస్తే రాత్రి చీకటి అవుతుంది, నువ్వు కన్ను మూసేవంటే లోకం అంతా చీకటి అయిపోతుంది, నువ్వు కన్ను తెరిస్తే లోకానికి వెలుతురు వస్తుంది, అటువంటి నీకు నమస్కారం. సీతా లక్ష్మీ, లక్ష్మీదేవియే సీత, భవాన్ విష్ణు, నువ్వే విష్ణువి, నువ్వే ప్రజాపతివి, రావణుణ్ణి వధించడానికి నీ తేజస్సు మరుగుపరిచి మానవుడిగా పుట్టిన పరమాత్మవి నువ్వు, ఇక నీ స్వస్వరూపం నువ్వు తెలుసుకోవచ్చును. మహాత్మా, ఈ పవిత్ర స్తోత్రం నీ గురించి నేను చేసిన ఈ స్తోత్రం శ్రద్ధతో విన్న భక్తులందరికీ, అందులో ముఖ్యంగా ఈ నాగోల్లో విన్నటువంటి భక్తులందరికీ అవమానాలు తొలగించి, దారిద్ర్యం తొలగించి, సకల శుభాలు ప్రసాదించు అన్నాడు. సదా అంటే ఎల్లప్పుడూ కామాన్, కోరికలను ప్రాప్నువంతి తీర్చుకోగలుగుతారు. మీరు అనుకున్న కోరిక తీరుతుందండి మీరు ఇందాక శ్రద్ధగా వింటే, లేదా ఇంటికి వెళ్ళాకైనా మళ్ళీ వినండి ఇంకోసారి. ఈ లోకంలో సుఖం పొందుతారు, ముక్తి పొందుతారు అనగా, అప్పుడు అగ్నిగుండంలో నుంచి అగ్నిదేవుడు సీతను బయటికి తీసుకొచ్చాడు. ఈ సీత పరమ పతివ్రత, ఈమెలో వంక పెట్టిన వాడే వంక కలిగిన వాడు అవుతాడు, ఈవిడ మహాత్మురాలు అని స్వయముగా అగ్నిహోత్రుడు అప్పగించాడు. అగ్ని నుంచి మళ్ళీ నిత్యాగ్నిహోత్ర స్వరూపిణి, పవిత్రాగ్ని స్వరూపిణి అని సీత బయటకు వచ్చింది రాముడి దగ్గరికి. రాముడు ఎక్కడ లేని ఆనందం పొందాడు, అమ్మయ్య ఈ దిక్కుమాలిన మానవులు ఏ అభాండం వేయర్రావు అనుకున్నాడు. అండ్ అలాంటి మహాత్ములకే అభాండాలు తప్పడంలా, ఇంకా సీతకు అభాండాలు రావడంలో ఆశ్చర్యం అని చెప్పండి. ఇంట్లో కూర్చుని ఒక మెసేజ్ పారేస్తాడు, నిజం చెప్తానండి, యాత్రకి నాతో పాటు వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళాక ఆ గురువుగారు కూడా ఈ పూట కాఫీ తాగారులే అన్న దుర్మార్గులు ఉంటారు కొందరు. అంచేది ఈ లోకాన్ని ఏం చేయలేము మనం. అందుకని రాముడు లోకశ్రేయస్సు కోసం, సీతకి అభాండం రాకుండా ఉండడం కోసం ఇంత పరీక్ష పెట్టాడు. అయినా పరీక్ష పెట్టినా వేసేవాడు వేస్తూనే ఉంటాడు అభాండం. మీరు ఎన్ని చేయండి, ఈ దిక్కుమాలిన మానవుల్ని మార్చలేదు. అప్పుడు శివుడు, మహాత్మా ఇక నువ్వు తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళు, ఒకప్పుడు మేము నీ దగ్గరకు వచ్చి రావణుణ్ణి వధించి ధర్మరక్షణ చెయ్యమంటే అప్పుడు నేను రాముడిగా పుడతానన్నావు, 11,000 సంవత్సరాలు మానవ లోకాన్ని పరిపాలించి అప్పుడు వైకుంఠానికి పెడతానన్నావు, ఆ మాట నిలబెట్టుకో అన్నాడు శివుడు. 11,000 సంవత్సరాలు మానవ పాలన చెయ్యి, ఇదిగో ఇది చూడు ఈ విమానం అనగానే అక్కడికి విమానం వచ్చిందండోయ్, ఈ విమానంలో మీ నాన్నగారు దశరథుడు దివ్య రూపంలో వచ్చాడు, మీ తండ్రి మరణించి స్వర్గానికి వచ్చాడు, స్వర్గంలో దివ్య రూపంతో అనేక సుఖాలు అనుభవిస్తూ పైనుంచి నిన్ను చూస్తున్నాడు, ఇప్పుడు మీ నాన్నగారికి నమస్కరించు అనగానే రామలక్ష్మణులు భక్తితో తండ్రికి నమస్కరించారు. అప్పుడు ఆకాశం నుంచి దివ్య విమానం వచ్చిందనమాట, దేవలోకం నుంచి. ఆ విమానంలో దశరథుడు కనబడగానే తండ్రికి నమస్కరించారు. నాయన, మహాత్ముడివి నువ్వు, మన వంశకీర్తి నిలబెట్టు, నువ్వు లేకపోతే స్వర్గంలో హాయిగా ఉన్నా నాకు ఆ స్వర్గ సుఖాలు సుఖాలు అనిపించట్లేదు, మానవ రూపంలో రాముడిగా ఉన్న నిన్ను సేవిస్తే ఉన్న తృప్తి స్వర్గం కూడా ఇవ్వట్లేదు అన్నాడు ఆయన. అంటే స్వర్గ సుఖం కంటే రాముడి చరణ సేవ గొప్పది, రాముడి ఎదురుగుండా ఉన్న ఆనందం అది స్వర్గంలో వస్తుందా. ఇప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసా, తండ్రి నాకు చిన్న వరమయ్యి, నువ్వు చచ్చిపోయే ముందు ఈ భరతుడు నన్ను ముట్టుకోకూడదు, నా శవాన్ని, ఈ కైక నా భార్య కాదు, వాళ్ళు నాశనం అయిపోతారు, నిన్ను భరతుడిని త్యజిస్తున్నానని చెప్పించావట, ఆ శాపాన్ని ఉపసంహరించుకోండి. లేకపోతే వాళ్ళు తండ్రి శాపానికి గురైన కొడుక్కి భర్త శాపానికి గురైన భార్యకి ముక్తి ఉండదు, వాడు నాశనం అవ్వకూడదు. ఆ శాపాన్ని ఉపసంహరించుకోనగానే ఎంత గొప్పవాడి నాయన, తథాస్తు నేను ఉపసంహరించుకుంటున్నాను అన్నాడే. నాయన లక్ష్మణ, మీ అన్నయ్య మహాత్ముడు ధర్మాత్ముడు, ఆయన్ని సేవించి తరించు అన్నాడు. అమ్మ వైదేహి, శ్రీరాముడు నిన్ను అగ్నిలో ప్రవేశపెట్టాడని కిలుకు వహించద్దు. లోకాపవాదం కోసం ఆ పనిచేశాడు తప్ప ధర్మాత్ముడికి నీవంటే ప్రేమ తప్ప ద్వేషం లేదని కోడలికి చెప్పాడు. ఇలా చెప్పి దశరథుడు విమానంలో అదృశ్యమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవేంద్రుడేమన్నాడు, రామచంద్ర, ఈ శుభ సందర్భంలో రావణుణ్ణి వధించి మమ్మల్ని అందరినీ ఆనందపెట్టిన సమయంలో నీకేదన్నా వరం ఇద్దామనుకుంటున్నాను, ఏం గవలు కోరుకో అనగా, నాకు వేరేముంది, పాపం ఈ వానరులంతా నా కోసం వచ్చి యుద్ధంలో చచ్చిపోయారు, వీళ్ళందరినీ బతికించు, చచ్చిపోయిన వాళ్ళందరినీ అన్నాడు ఆయన. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యలతో సంతోషిస్తారు, రామచంద్రుడితో వెళ్ళినందుకు చావు కాదు మనకి హాయి కలిగిందనుకుంటారనగానే, తథాస్తు మరణించిన వారంతా ఆయువుతో ఆరోగ్యంతో యథాతథంగా తయారై నీతో సుఖించెదరుగాక అన్నాడో లేదో, మొత్తం ఆనాటి వరకు మరణించిన వానరులు అంటే సంజీవనం వల్ల బతికిన వాళ్ళు ఎలాగో బతికారు, మళ్ళీ రావణాసుడితో యుద్ధంలో కొందరు చచ్చిపోయారు కదా, వాళ్ళందరూ ఆరోగ్యంగా లేచారండి, అసలు ఒక్కడికి ఒక గాయం లేదు, ఒక మచ్చ లేదు, టింగురంగా అని ఇప్పుడు ఈ ఉపన్యాసానికి వీరు ఆ ఇడ్లీ తినొచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలా ఉన్నారు వాళ్ళు హాయిగా. ఈ విధంగా అందరూ సుఖంగా యథాతథంగా తయారయ్యారు. వాళ్ళందరూ రామలక్ష్మణుడికి నమస్కరించాక అప్పుడు విభీషణుడు లంకానగరంలో కొంతకాలం ఉండమని బతిమాలాడు. లేదు లేదు, ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే వనవాసం పూర్తయ్యి అవ్వగానే భరతునికి నేను దర్శనమిస్తానన్నాను. ఇప్పటికే భరతుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, పైగా అయోధ్య చాలా దూరంలో ఉంది, కష్టసాధ్యమైనది ఆ ప్రయాణం, ఒకవేళ ఆలస్యమైతే భరతుడికి ప్రమాదం సుమా అన్నాడు ఆయన. ఆ విషయంలో నువ్వేం బెంగపెట్టుకోక్కర్లా, భరతుడు నీ కోసం ఎదురు చూస్తూ ఆత్మత్యాగం చేసేలోపు భరతునికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుని సమయానికి వెళ్ళేటట్టుగా నేను చేస్తాను. మా దగ్గర పుష్పకం అని ఒక విమానం ఉన్నది, అది కుబేరుడిది, రావణుడు దాన్ని అపహరించాడు, ఆ విమానం ఇంకా ఇక్కడ కొంతకాలం ఉంటుంది, ఆ విమానంలో మీరు ఎక్కితే మహావేగంగా మీరు అనుకున్న చోటికి పెడతారు, మిమ్మల్ని అందరినీ నేను ఆ విమానం ఎక్కించి పంపిస్తాను, అది ఎయిర్ ఇండియాలాగా క్యాన్సిల్ అయ్యే టిక్కెట్లు కావద్దు, ఆ విమానం క్యాన్సిల్ అవ్వదు, కాబట్టి ఆ మంచి విమానంలో నిన్ను పంపిస్తాను, నాతో ఇక్కడ ఉండమనగా ఇవేమొద్దు కానీ నాకు ఒక కోరిక ఉన్నది, ఆ కోరిక తీర్చు, పాపం ఈ వానరులు నా కోసం ఎన్నో శ్రమలు పడ్డారు, యుద్ధం చేసి చావు దెబ్బలు తిన్నారు, వీళ్ళందరినీ గౌరవించే రత్నాలు ఆభరణాలు ఇవి, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి మనం కానుకలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, అప్పుడప్పుడు పనులు బాగా చేశాక ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి, ప్రేమతో చూడాలి, వేళకి అన్నం పెట్టాలి, అప్పుడే పనివాళ్ళు మన దగ్గర పనిచేస్తారు, అన్నం సరిగ్గా లేక జీతం లేకపోతే ఎవడన్నా మన దగ్గర ఉద్యోగం చేస్తాటండి, చేయడే బే, ఊరికే గురువు గారు మీరేం జీతం ఇవ్వక్కర్లేదు, మీ దగ్గర పనిచేస్తూ ఉంటారు కానీ ఉట్టి మాట్లేదు, మీరు ఎక్కడ చూడండి, మీరు ఏం వద్దండి ఫ్రీగా చేసి పెడతా ఉంటారు, నాలుగు రోజులు పోయాక మాకు డబ్బులు ఇవ్వలేదని అంటారు, అంటారా లేదా లోకంలో, కాబట్టి ధనం ఇచ్చి తీరాలి, ఈ మాట స్వయంగా అన్నాడండి రాముడు అనగానే అందరికీ చక్కగా కావలసిన కానుకలు ఇచ్చి అద్భుతంగా సన్మానం చేసేసాడు విభీషణుడు. శుభముహూర్తంలో పుష్పక విమానం వచ్చింది, ఆ పుష్పక విమానంలోకి వీళ్ళు ఎక్కబోతూ ఉంటే రామచంద్రుడు, మీ దారిని మీరందరూ కూడా ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోండి, వానరులారా మీరు కిష్కింధకు పోండి, విభీషణ నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు, మీరు పరిపాలన చేసుకోండి, నేను విమానం ఎక్కి సీతాలక్ష్మణులతో తిరిగి అయోధ్యకు వెడతానన్నాడు. విభీషణుడు ఊరుకుంటాడా, సుగ్రీవుని వెంట పెట్టుకుని విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి, రామ, వానరులు రాక్షసులు మేమందరం కూడా ఒక కోరిక కోరుకుతాం, ఆ వరం ఇమ్మన్నారట. ఏమిటన్నాడు రాముడు, నీ పట్టాభిషేకం చాలా బాగుంటుందిట, కొన్ని వందల నదుల నీళ్లు సముద్ర జలాలు పట్టుకొచ్చి వశిష్ఠుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి నీకు అభిషేకం చేస్తూ ఉంటే నువ్వు సీతతో సింహాసనం మీద కూర్చుంటూ ఉంటే చూడాలని మా కోరిక, కాబట్టి అయోధ్యాం గంతుమిచ్చామహ సర్వాన్నయతునో భవాన్, మేమందరం అయోధ్య రావాలనుకుంటున్నాం, కాదనకుండా మమ్మల్ని రాని, అక్కడికి వచ్చాక మీ నగరానికి ఏమి మేము ఇబ్బంది కలిగించాం, కుర్చీలు విరగొట్టి లేకపోతే ఇంకోటి విరగొట్టి ధ్వంసం చేసి నీకేమి ఇబ్బంది కలిగించాం, నగరానికి ఏ కష్టం కలిగించాం, మమ్మల్ని రానిమ్మనగానే రాముడు సంతోషించి వచ్చేయండి అందరూ అన్నాడు ఆయన. అందరూ విమానం ఎక్కేసారు, చక్క 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 పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కిన ఇంకో సీటు ఖాళీగా ఉంటుందిట, అదో అదృష్టం. అందుకని గొప్ప విమానం అది. వానరులు, ఇటు రాక్షసులు, సుగ్రీవుడు తన మంత్రులతో, విభీషణుడు తన భరు భటులతో అందరూ విమానం ఎక్కారు. సీతారాములు ఎక్కారు. ఈ పుష్పకుమారంలో ప్రయాణిస్తున్నంతసేపు రాముడు సీతకి, ఇదిగో ఇక్కడే సేతువు కట్టా, ఎంత గొప్ప సేతువు నే కట్టాను, ఇదిగో ఈ సేతువు మీద మధ్యలో ఈ రాళ్ళు ఇలా పక్కకి వెళ్ళాయి, ఇక్కడే నేను సముద్రం దగ్గర పడుకున్నప్పుడు సముద్రుడు నాకు దారివ్వకపోతే బాణం ఎక్కువ పెట్టా, ఇదిగో ఇదే సుగ్రీవుడి పురం, ఇక్కడే వాలిని పడగొట్టా అంటూ ఉండగానే సీతాదేవి ఏమందో తెలుసా, ఏమండి ఇంకో కోరిక ఉందండి ఆవిడ, పాపం ఈ సుగ్రీవుడి భార్య వారి భార్య వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, మగవాళ్ళే వెళ్ళిపోతే లేడీస్ ఏమైపోతారు, ఎంతసేపు నీ శిష్యులేనా, అమ్మగారు శిష్యులు ఉండద్దా, అంతే కదండి మరి, గురువుగారితో పాటు గురువుగారి పత్ని ఉంది, రాముడితో పాటు రామపత్ని ఉంది, ఆవిడ శిష్యులు ఆవిడకుంటారు, అందుకని తార రుమ మొదలైన అంతఃపుర స్త్రీలను కూడా ఇక్కడికి తీసుకురండి, కాసేపు విమానం ఆపుదామంది, ఎక్కడ పడితే అక్కడ బ్రేక్ చేయడం, సిటీ బస్సులో ఎక్కించుకోవడమే, రాముడు కరుణాస్వరూపుడు కదా మరి, అందుకని ఈ మొత్తం స్త్రీలను కూడా పట్టుకోడదాం అనగానే సుగ్రీవ విన్నావు కదా సీతాదేవి మాట, వెళ్ళి నువ్వు కిందకి దిగి తారా రుమా మొదలైన అంతఃపుర స్త్రీలందరినీ ఆలస్యం లేకుండా తొందరగా అలంకారం చేసుకోమని, మళ్ళీ ఏడాది పాటు స్నానం చేసి అద్దాలు చూసుకుంటూ రెడీ అయిపోమ్మనగానే సుగ్రీవుడు వెళ్ళాడు. నిజంగానండి స్త్రీలు అంత తొందరగా రెడీ అవ్వడం కష్టపడ్డ నేను అనలేదు, పెద్దలు చెప్పారు, కానీ ఇక్కడ మాత్రం రాముడు చెప్పి చెప్పగానే సుగ్రీవుడు కిందకి రావడంతో చెక్క 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 సిద్ధమైపోయారు మొత్తం వానర స్త్రీలంతా. వారందరూ వచ్చి సీతారాములకు నమస్కరించి విమానం ఎక్కారు. ఈ విధంగా ఈ విమానం మళ్ళీ బయలుదేరి ఋషిమోక పర్వతం మీద నుంచి బయలుదేరి బయలుదేరి చెట్ట చివరికి అదిగో అయోధ్య దూరం నుంచే కనబడుతోందని అయోధ్యకి నమస్కారం చేయించాడు. ఇప్పటికీ సయోధ్యగా అందరూ అయోధ్య చేరారు. ఈ అయోధ్యకి కొంచెం ముందు ఒక 10-12 మైళ్ళ దూరంలో భరద్వాజ ఆశ్రమం ఉంది. ఇక్కడ విమానం ఆపాడు మళ్ళీ రాముడు. విమానం స్టాప్ అనగానే భరద్వాజ ఆశ్రమం స్టాప్ దగ్గర ఆగిందనమాట. రాముడు భరద్వాజునికి నమస్కరించాడు. భరద్వాజుడు రామాదులందరికీ సత్కారం చేసి, రామా నాకు ఈ పూట బ్రహ్మానందం కలుగుతోంది, సీతా సమేతంగా మళ్ళీ నా ఆశ్రమాన్ని చూసి మరీ అయోధ్యకి వెడుతున్నావు, ఈ సమయంలో నీకు ఏదైనా వరం ఇద్దాం అనుకుంటున్నాను, ఏ వరంగా అవ్వాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, మాకేం కావాలి, పాపం వానరులు కూడా వచ్చేటప్పుడు మధ్య మధ్యలో విమానంలోంచి కిందకు దూకుతూ ఉంటారు, మా వాళ్ళు అటు ఇటు నడుస్తూ ఉంటారు, ఈ భరద్వాజాశ్రమం ప్రయాగ నుంచి అయోధ్య అన్నమాట, ప్రయాగ అటు అయోధ్య మధ్యలో ఉన్న చెట్లన్నీ చిగురించి ఆకులతో పళ్ళతో ఉండాలి, ఎన్ని పళ్ళు కోసుకున్నా ఎన్ని తేనె పొట్లలో తేనె తాగినా మళ్ళీ పళ్ళు తేనె పొట్లు ఉండాలి, ఇలా ఇదంతా పవిత్రంగా ఉండేలా చేయమనగానే తథాస్తు అన్నాడు ఆయన. అప్పుడేమైంది, ఈ ప్రయాగ దగ్గరున్న భరద్వాజ ఆశ్రమం నుంచి అయోధ్య వెళ్లే మార్గంలో ఉన్న చెట్లన్నీ చిగురించాయి, కొమ్మలతో కళకళలాడాయి, పుష్పించాయి, ఫలించాయి, తేనె పొట్లతో నిండిపోయాయి. ఇంకా ఈ వానరులు తేనె పొట్ల మీద దూకి తేనె తాగేసి పళ్ళు తిని ఆనందంతో మళ్ళీ విమానం ఎక్కారు. మళ్ళీ విమానం అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా దారిలో గుహుడు కనబడ్డాడు. ఇగో ఆంజనేయ, గుహుడికి మేము వచ్చిన సమాచారం చెప్పి ఆయన్ని కూడా మనం విమానం ఎక్కించన్నట్ట. గుహుడిని కూడా ఎక్కించుకున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ పట్టాభిషేకానికి రావాలి కాబట్టి. ఆ తదనంతరం ఏం జరిగిందో రేపటి రోజు కార్యక్రమంలో మనం ముచ్చరించుకుంటాం. భరతుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పట్టాభిషేకం, ఇవన్నీ రేపు జరుగుతాయి. రామ పట్టాభిషేకం ప్రత్యక్షంగా ఆనాడు వానరులు, రాక్షసులు, గుహుడు చూశారు. రేపు మనము కూడా ప్రవచనానంతరం పట్టాభిషేకం చూద్దాం.